గురువుగారు మీరు అనుమతిస్తే బ్రహ్మసూత్రాలు 3వ అధ్యాయం 4వ పాదం నుండి నేను గ్రహించిన విషయాలు చెప్దాం అనుకుంటున్నాను గురువు గారు.
చెప్పండి.
ధన్యవాదాలు గురువు గారు. మంగళ స్వరూపుడైన పరమశివుడు ప్రతిజీవికి త్రిగుణాలు కారణ సూక్ష్మ స్థూల శరీరాలతో పాటు తన స్వస్వరూపంలో లీనం అవ్వడానికి ఉపయోగపడే దైవీ సంపన్న గుణాలు కూడా ప్రసాదించాడు. ఆ దైవీ సంపన్న గుణాలే ప్రేమ, దయ, శాంతి, సత్యం, ధర్మం. ఈ దైవీ సంపన్న గుణాలు చిత్తశుద్ధి, బుద్ధి సూక్ష్మత, మనస్సు ప్రశాంతత చేకూరుస్తాయి. తద్వారా ముముక్షు బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకుంటాడు, పరమాత్మకు దగ్గరగా వెళ్ళగలడు, పరమాత్మలో నిలబడగలడు. అట్టి దైవీ సంపన్న గుణాలు అపరోక్షంగానే సాధించాలి. అది సగుణోపాసన మరియు నిర్గుణోపాసన ద్వారానే సాధ్యమవుతుంది. ఈ సగుణోపాసన నిర్గుణోపాసనలో ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు, ఇవి రెండు పరమాత్మను దర్శించడానికి రెండు కళ్ళు లాంటివి, పరమాత్మను చేరడానికి రెండు కాళ్ళు లాంటివి. ఆ పరమాత్మ తత్వాన్ని స్థిరపరచుకోవడానికి, అందులో మనస్సు నిలపడానికి ఇదా పింగళ లాంటివి. మోక్షం పొందాలి అనుకున్న సాధకుడు తనని తాను ముముక్షువుగా భావించాలి, కానీ తనని సగుణోపాసకుడిగానో లేదా నిర్గుణోపాసకుడిగానో భావిస్తే తన శరీరాన్ని తానే రెండు ముక్కలుగా చేసుకున్నట్లుగా భావించాలి. సగుణోపాసన పైకి ప్రాక్టికల్స్ గా కనిపిస్తుంది, కానీ దానికి థీరీ నాలెడ్జ్ కావాలి. నిర్గుణోపాసన థీరీలా కనిపిస్తుంది, కానీ దానికి ప్రాక్టికల్ గా ఆచరిస్తేనే దాని ఫలితం కనిపిస్తుంది. సగుణోపాసన అంటే పూజలు, వ్రతాలు, ఉపాసనలు, క్షేత్ర దర్శనాలు కాదు. నిర్గుణోపాసన అంటే అన్ని కర్మలు వదిలేసి నేను ఆత్మను అనుకుంటూ శాస్త్రజ్ఞానం వినడం కాదు. ఆ కరుణామయుడు ప్రసాదించిన ఈ దైవీ సంపన్న గుణాలను ఈ శరీర మనోబుద్ధుల ద్వారా వ్యక్తపరచడం సగుణోపాసనగాను, మరియు వాటిని అంతర్గతంగా బలోపేతం చేసుకుని పరమాత్మకు దగ్గర అవడం నిర్గుణోపాసనగాను ఈ జీవుడు భావించాలి. అంటే ఈ దైవీ సంపదను వ్యక్తపరచడానికి అంతర్గత శక్తి అవసరం. అలాగే ఆ అంతర్గత శక్తి పెరగాలి అంటే బాహ్యంగా వ్యక్తపరచడం అంతే అవసరం అని గమనించాలి. ఈ సగుణోపాసన నిర్గుణోపాసన ప్రతి జీవికి జన్మ హక్కు లాంటివి. ఏ కుల, మత, జాతి, ఆశ్రమ భేదాలు ఈ జన్మ హక్కుకు ఆటంకాలు కాదు. కాకపోతే అవి తెలిపే విధానాలు పాటించి ఆ సగుణోపాసన నిర్గుణోపాసన ఆచరించి బ్రహ్మజ్ఞానం ప్రతి ఒక్కరూ పొందవచ్చు. ఇలా పరమాత్మను అందుకునే దిశగా ప్రయాణించాలి అంటే దానికి కావలసిన ఇంధనం సాధన చతుష్టయ సంపద. ఈ ఇంధనం వాడే కొద్దీ తగ్గేది కాదు, అది వాడే కొద్దీ పెరిగే సంపద. జీవుడితో పాటు జన్మజన్మలు ప్రయాణించే నిజమైన సంపద. ఈ సంపదను ఎంతగా పెంపొందించుకుంటే ముముక్షు పరమాత్మకు అంతగా దగ్గర అవుతాడు. ఈ సంపద యొక్క పెరుగుదల లేక తరుగుదల కర్మల ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే జగన్నాటకారి అయిన పరమశివుడు ప్రతి జీవుణ్ణి సృష్టిలోకి పంపిస్తూ వారికి కర్మలు చేయడం తప్పనిసరి చేశాడు. ఆయన ఉద్దేశం కర్మల ద్వారా సాధన చతుష్టయ సంపదను వ్యక్తపరుస్తూ దాన్ని పెంపొందించుకుంటూ ఈ జీవుడు తన వద్దకు చేరుకుంటాడు అని అనుకున్నాడు. అంతేకాదు ఒక మెలికి కూడా పెట్టాడు. జీవుడికి తన బుద్ధికి మనస్సుకి అనుగుణంగా కర్మలు నిర్వహించుకునే స్వేచ్ఛను కూడా కల్పించాడు. ఈ సౌలభ్యం శాస్త్రజ్ఞానం తెలిసిన వారికి వరం అయితే సామాన్యులకు శాపం లాంటిది. ఎందుకంటే కర్మలు జడం. త్రికాల జ్ఞాని అయిన పరమశివుడు కర్మను చూడడు. కర్మను నిర్వర్తించే ఆ జీవుడి మనోభావాలు, ఆలోచనలు, సంకల్పాలు, ఆచరించిన విధానం, వీటి వలన ఏర్పడిన వాసనల ఆధారంగా ఎప్పుడు ఏ విధంగా అందించాలో ఆ విధంగా కర్మ ఫలితాన్ని అందిస్తాడు. సామాన్యులు నిత్య కర్మలు, శాస్త్రవిహిత కర్మలు, సత్కర్మలు, క్షేత్ర దర్శనాలు, పూజలు, వ్రతాలు, లౌకిక లేదా పారమార్థికంగా లభించే సుఖాలు భోగాలు ఆశించి కర్మలు నిర్వహిస్తారు. దానికి అనుగుణంగా చేసే కర్మల ద్వారా సుఖాలు, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న దుఃఖాలు అనుభవిస్తారు. ఈ విధంగా సైకిల్లో ఊచల్లాగా ఈ జనన్మరణ చక్రంలో ఇరుక్కుంటారు. కానీ ముముక్షువులు ఒక సద్గురువును ఆశ్రయించి శాస్త్రజ్ఞానం తెలుసుకుని వివేకంతో చూసే ప్రతి దానిలోనూ, తాము చేసే ప్రతి పనిలోనూ ఆ పరమాత్మ తత్వాన్ని చూస్తారు, గ్రహిస్తారు, ఆచరిస్తారు. వారు కర్మతో, కర్మ నిర్వహణతో, దాని ఫలితాలతో సంఘభావం పెట్టుకోకుండా శ్రద్ధ, భక్తి, నైపుణ్యంతో నిష్కామంగా ఆ కర్మను నిర్వహిస్తారు. అలా నిర్వర్తించిన కర్మను వేదాంత జ్ఞానంతో, సేవా దృక్పథంతో, త్యాగబుద్ధితో ఆ కర్మను విడిచిపెడతారు. వారు తమ నిజస్వరూపంలో నిలిపే స్వభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోరు. వారు ఎల్లప్పుడూ దైవీ గుణాల పట్ల, దానికి ఆధారంగా ఉన్న పరమాత్మ పట్ల, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే సద్గురు పట్ల సంపూర్ణ శరణాగతి, శ్రద్ధ, భక్తి కలిగి ఉంటారు. ఈ విధంగా ముముక్షు బాహ్యంగా సగుణోపాసన, అంతర్గతంగా నిర్గుణోపాసన ఆచరిస్తారు. ఈ విధంగా ముముక్షువు దైవీ సంపదను బాహ్యంగా మరియు అంతర్గతంగా పెంపొందించుకుంటూ పరమాత్మకు చేరువ అవుతాడు. కానీ సామాన్యుడు కర్మలు, వాసనలు, కోరికలు, కర్మ ఫలితాలపై దృష్టి పెట్టినందువల్ల ఈ దైవీ సంపదను విస్మరిస్తాడు. దాని కారణంగా అశాంతి, అలజడులకు గురి అవుతాడు. ప్రతి జీవుడి ప్రయాణంలోనూ ప్రారంధం కారణంగానూ, పురుషార్థం వలనూ దైవికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా ప్రోత్సాహం లభిస్తుంది మరియు ఆటంకాలు ఎదురవుతాయి. ఇవి రెండు కోటలో పాగా వేసుకున్న అజాత శత్రువులు లాంటివి. అవే కామ, క్రోధ, లోభ, మద మాత్సర్యాలు. సామాన్యుడు ప్రోత్సాహం పొందినప్పుడు వీటికి బానిసవుతాడు. అదేవిధంగా ఆటంకాలు కలిగినప్పుడు వాటికి బలి అవుతాడు. కానీ ముముక్షులు ఈ కర్మలు వాటి వలన లభించే ద్వంద్వాల ఫలితాలకి బానిసలుగా మారరు. వారు ప్రతి దానిని భగవత్ ప్రసాదంగా స్వీకరించడం వలన ఈ కర్మ వలయంలో చిక్కుకోరు. వారికి కర్మ ఫలితం అందదు. ఒకవేళ ఫలితం పొందినా అది పరమాత్మ దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉంటాయి. వారు కర్మతో ఏమాత్రం సంగభావం పెట్టుకోకుండా ఉన్నందువల్ల వారికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి సూక్ష్మత కలిగి ఉంటుంది. దీని కారణంగా వారు తమ స్వస్వరూపాన్ని తెలిపే బ్రహ్మజ్ఞానాన్ని క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు, ఆచరించగలుగుతారు. వీరికి ఈ విచక్షణ జ్ఞానం కలగడానికి కారణం వారు ఆశ్రయించిన వేదాంత శాస్త్రం, దాన్ని బోధించే శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, కరుణాసముద్రుడు అయిన ఒక సద్గురువు. ఆయన ముముక్షువులకు తాను ధరించిన కవచకుండలాలు ప్రసాదిస్తాడు. అవి పరమాత్మ పట్ల శ్రద్ధ, అనన్య భక్తి, సంపూర్ణ శరణాగతి, ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి ఉండడం. వీటిని వస్త్రాలుగా స్వీకరించిన ముముక్షువులు త్రిగుణాలతో కూడిన మాయకు బలి కాకుండా పవిత్రమైన మనస్సుతో, సూక్ష్మమైన బుద్ధితో భగవతార్పణ కర్మలు ఆచరించి పరమాత్మకు దగ్గర అయ్యే స్థితికి చేరుకుంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పరమాత్మ ఈ శాస్త్రం విన్నవారు అందరూ ముముక్షులు కాదు. జీవభావం ఉన్నంత వరకు ఈ జీవుడు ప్రతి విషయంలోనూ తాను సామాన్యుడిగా ఉన్నాడా లేక ముముక్షువుగా వ్యవహరిస్తున్నాడా అని ఎప్పటికప్పుడు స్వదర్శనం చేసుకుంటూ దానికి అనుగుణంగా ప్రక్షాళన గావించుకుంటూ ప్రయాణం సాగించాలి. పరమాత్మ ఎంత సూక్ష్మమో ఆయన చేరే గమ్యం కూడా అంతే సూక్ష్మం. ఎంత దూరం నడిచినా దారి కనపడుతుంది, కానీ గమ్యం గోచరించదు. అట్టి ప్రయాణాన్ని ఒక సద్గురుని ఆశ్రయించి ఆయన చూపిన మార్గదర్శకంలో ప్రయాణించి మాత్రమే గమ్యాన్ని చేరుకోగలడు. శాస్త్రం విన్నవారు ఈ స్థితిలో నిలబడగలిగితే త్రిగుణాతీతుడు, అకర్త, అభోక్త, ఆలోచనారహిత పరమాత్మగా అవతరించి జీవన్ముక్తుడు అవుతాడు. అదే మోక్షం. ఏమన్నా తప్పులైతే క్షమించండి గురువు గారు, సరిచేయమని ప్రార్థిస్తున్నానండి.
చాలా బాగుంది, చాలా బ్రహ్మాండని చెప్తారు.